విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు.
వాగ్బీజం, మాయాబీజం, లక్ష్మీబీజం, మధ్యకోటం, కామరాజబీజం అంటారు ఈ కిలింకారాన్ని. ఈ కామరాజబీజంతో కలిసిన ఓ సరస్వతి, ప్రారంభంలో ప్రణవోచ్చారణ చేసి నిన్ను స్తోత్రం చేస్తున్నాం. నువ్వు పండితులకి దేవతలకి తల్లివి, బుధజననివి, నీకు నమస్కారం. నీ మంత్రం దక్షిణ దిక్కులో నన్ను కాపాడు. దక్షిణ దిక్కు దగ్గరికి వచ్చరికి ఎన్ని బీజాలు చెప్పవలసిందో చూడండి. ఎందుకంటే దక్షిణ దిక్కులో అసలు ససలు పితృలోకం ఉన్నది, యమధర్మరాజు ఉంటాడు. అక్కడ మామూలు శక్తులు చాలా కాపాడాలంటే. అందుకని అమ్మా, ఇన్ని బీజములతో స్తోత్రం చేస్తున్నాం, దక్షిణ దిగ్భాగములో మమ్మల్ని నీవు కాపాడదుగాక. ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రో నైరుత్యాంబే సదావతు. ఐం అనేది వాగ్బీజం, హ్రీం మాయాబీజం, శ్రీం లక్ష్మీ బీజం. ఈ మూడు అక్షరాలు ఉన్నాయే, ఈ మూడు అక్షరముల బీజముల మంత్రం ఉన్నదే. ఇది నన్ను నైరుత్యాం, నైరుతి దిశలో, రాక్షస దిక్కులో నన్ను కాపాడుగాక. కవి జిహ్వాగ్రవాసింజై స్వాహామాం వారుణేవతు. ఓం ఐం అనే బీజాలతో కూడిన తల్లి, కవుల జఫముల దగ్గర అంటే నాలుక చివర ఉండే ఓ తల్లి, నన్ను రక్షించదవుగాక. నీకు నమస్కారం. వరుణ దిగ్భాగంలో, పడమర దిగ్భాగంలో నన్ను కాపాడు. ఓం సర్వాంబికాయై సహ వాయవ్యే మాం సదావతు. ఓ తల్లి, సర్వ మాతవి, ఒకళ్ళకి తల్లివే నువ్వు కాదు, అందరికీ తల్లివి నువ్వే. అంచేత అందరికీ తల్లివైన ఓ తల్లి, నీకు నమస్కారం. వాయువ్య దిగ్భాగంలో మమ్మల్ని కాపాడు. ఓం ఐం శ్రీం గద్యపద్య వాసింజై స్వాహ మాముత్తరేవతు. అమ్మా, ఇటు గద్యాలలో అంటే వచనంలో, పద్యాలలో రెండింటిలోనూ ఉంటావు నీవు, అటువంటి నీకు నమస్కారం. ఉత్తర దిగ్భాగంలో కాపాడు. ఐం సర్వశాస్త్ర వాసింజై స్వాహైశాన్యాం సదావతు. ఐం అనేటి వాగ్బీజం, ఈ బీజము ద్వారా సమస్త శాస్త్రాలలో ఉంటావు, అన్ని శాస్త్రాలలో ఉన్నావు నీవు. ఆ శాస్త్రం ఈ శాస్త్రం అని కాదు. సర్వశాస్త్రవాసిని, నీకు నమస్కారం. ఈశాన్య దిగ్భాగంలో నన్ను కాపాడు. ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహాచోర్ధం సదావతు. తల్లి నీకు నమస్కారం. సర్వపూజిత, నీకు భక్తితో నమస్కరిస్తున్నందుకు తగిన రక్షణ ఎక్కడ? ఊర్ధ్వ దిగ్భాగంలో, పైనుంచి కాపాడు. ఏ ఫ్యానో నెత్తిమీద పడకుండానో, పైనుంచి విమానాలు పడకుండానో, ఆకాశంలో ఎగిరేటప్పుడు ఇబ్బంది లేకుండా ఊర్ధ్వ దిగ్భాగంలో నన్ను కాపాడు. ఐం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహాధో మాం సదావతు. అమ్మా, పుస్తకాలలో ఉండే తల్లి, ఈ పుస్తకాలలో నివసించే తల్లి, నీకు నమస్కారం. ఈ భూమి మీద కింద భాగంలో నన్ను రక్షించు, అధోభాగంలో నన్ను కాపాడు. ஓம் கிரந்தபீஜஸ்வரூபாயை ஸ்வாஹா மாம் சர்வதோவது. கிரந்தபீஜஸ்வரூப சமஸ்த கிரந்தாலுக்கு அசலு மூலம் அம்ம. அம்ம லேக்கபோதே கிரந்தாலேவி, அம்ம லேக்கபோதே புஸ்தகாலேவி, அம்ம லேக்கபோதே பண்டிதுலேரு, அம்ம லேக்கபோதே ஈ சராச்சர ஜகத்துலோ வாக்கியாலேவி. அசல அம்ம சரஸ்வதீதேவி லேக்கபோதே ராசேவாடெவடு, சதிவேவாடெவடு, கதிலேவாடெவடு, மாட்டாடேவாடெவடு. కాబట్టి సకల గ్రంథ బీజస్వరూపిణివైన నీకు నమస్కారం. సర్వతోవతు అంతటా నన్ను కాపాడుదువుగాక, అన్ని ప్రదేశములలో నన్ను రక్షించదవుగాక. ఇతితే కథితం విప్ర బ్రహ్మమంత్రౌగ విగ్రహం. ఓ భృగు మహర్షి, ఇదే సరస్వతీ మహామంత్రం. దీనిని నేను, ఈ మంత్ర శక్తిని నీకు భక్తి శ్రద్ధలతో ఇచ్చాను. ఇదం విశ్వజయం నామ కవచం బ్రహ్మరూపకం. ఇది విశ్వజయం, ఇది జపం చేస్తే ప్రపంచాన్ని జయించచ్చట, అందుకే విశ్వజయం అన్నారు. ఇది సాక్షాత్తు బ్రహ్మరూపం, పరబ్రహ్మస్వరూపం ఇది. పూర్వం పురాశ్రుతం ధర్మవక్త్రాత్ పర్వతే గంధమాదనే. మహానుభావుడు ధర్మదేవత ముఖం నుంచి ఒకప్పుడు ఇది వెలువడింది. గంధమాదన పర్వతం మీద సాక్షాత్తు ధర్మదేవత చెప్పాడు దీనిని. నీ మీద అభిమానంతో నీకు చెప్పాను, నీవెంతో భక్తితో స్తోత్రం చేసావు గనక. ప్రవక్తవ్యన్న కశ్యచిత్, ఎవడికి పడితే వాడికి మాత్రం చెప్పకు. ఇది నమ్మకం ఉన్నవాళ్ళకి భక్తితోటి, మూడంటే మూడు, నాలుగంటే నాలుగు, ఐదంటే ఐదు, ఎక్కడంటే అక్కడికి ఉపన్యాసానికి రావడానికి సంసిద్ధులయ్యే కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు భక్తులు. అలాంటి పుణ్యాత్ములకు మాత్రమే వివరించు. ఈ భక్తి లేకుండా ఇటు అటు తిరుగుతూ ఉండేవాడు, నిలకడలేని వాడికి ఈ స్తోత్రం ఇవ్వకూడదట. దీనికి చాలా భక్తి శ్రద్ధలతో ఇలా మీరు కూర్చున్నట్టే గురువుల దగ్గర కూర్చుని వినేవాళ్ళకే ఇవ్వాలి. సుస్పష్టంగా ఈ శ్లోకంలో కావాలంటే చూసుకోండి. ప్రవక్తవ్యన్న కశ్యచిత్, అడ్డమైన వాడికి వద్దన్నాడు ఒక ముక్కలో చెప్పాలంటే. అంటే ఎవడికి పడితే వాడికి ఇవ్వకూడదు, నమ్మకం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తితో వినాలి. ఇది వినాలంటే, ఇది చెయ్యాలంటే, ఏమండి రేపటి నుంచి మేము చేద్దామని ఎవరికైనా కోరిక ఉంటే, గురు అభ్యర్చ విధివద్ వస్త్రాలంకార చందనై. ముందు గురువుని అభ్యర్చ్య, అర్చ్య అంటే చాలు పూజించడం, అభ్యర్చ్య అన్నాడు అంటే భక్తితో పూజించాలి, శ్రద్ధతో వినయంగా పూజించాలి, విధి ప్రకారం పూజించాలి. వస్త్రాలు అలంకారములు చందనం పూసి ఆ పూజ చేసిన తర్వాత ప్రణమ్య నమస్కారం చేసి, ఎలా నమస్కారం చేయాలి, వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేయాలి మగవాళ్ళు, ఆడవాళ్ళు మోకాళ్ళ మీద నమస్కారం చేయాలి. అప్పుడు కవచం ధారయేత్సుది, అప్పుడు ఈ కవచాన్ని ధరించాలి. ఏ నమస్కారం చేయకుండా అలే చెబుతావా నాకని చెప్పి ఒంటి చెయ్యి ఎత్తి నమస్కారం చేసేవాడికి ఈ కవచం ఇవ్వకూడదు. పంచలక్ష జపేనైవ సిద్ధంతు కవచం భవేత్. 500,000 తన జీవితంలో దీనిని జపం చేసిన పుణ్యాత్ముడు ఇంకా చెప్పక్కర్లా, వాడు ఆ కవచం పొందేసినట్టే. యది స్యాత్ సిద్ధకవచం, ఈ సిద్ధకవచం వాడికి వచ్చిందంటే బృహస్పతి సమో భవేత్, బృహస్పతితో సమానం. బృహస్పతి అంటే మాటలా, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తితే మానవుడికి బృహస్పతి పేరెత్తే అర్హత ఉంటుంది, అంత స్థాయి 500,000 జీవితంలో జపించేవాడికి వస్తుంది. మహావాగ్మి, వాడు మంచి వాక్చాతుర్యం కలిగిన పండితుడు అవుతాడు. వాగ్మి అంటే చక్కగా మాట్లాడేవాడు అనమాట. అతడు మాట్లాడితే విలువ, అతడు మాట్లాడితే వినబుద్ధి వేస్తుంది. కవి ఇంద్రస్య పద్యాలు రాయగలుగుతాడు, శ్లోకాలు రాయగలడు. త్రైలోక్య విజయీ భవేత్, మూడు లోకాలలో విజయం పొందుతాడు. ఒక్క లోకం కాదు, భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకాలు, మూడు లోకాల్లో విజయం పొందుతాడు. శక్నోతి సర్వం జేతుంచ కవచస్య ప్రభావతః, ఈ కవచ ప్రభావముతో సమస్తాన్ని జయించగలడు. విద్వత్తులో సర్వులను జయించగల సమర్థుడవుతాడు ఈ కవచం. అంత గొప్పది నారద మునీంద్ర ఈ దివ్య కవచం. కణ్వ శాఖలో చెప్పబడింది ఒకప్పుడు, ఈ సరస్వతి స్తోత్రాన్ని, దివ్య స్తోత్రాన్ని నీకు కవచం ఇచ్చాను, ముందు స్తోత్రం కూడా చెబుతున్నాను విను. యాజ్ఞవల్క్య మహర్షి దీనిని ఒకప్పుడు ఈ స్తోత్రం చేశాడు. సరస్వతి స్తుతి ఇందాక చేసిన దాన్నేమో కవచం అంటారు, ఇప్పుడు చేసేదేమో స్తోత్రం అంటారు. నారాయణ మహర్షి నారదునికి స్వయంగా చెబుతున్నాడు దీన్ని చాలా జాగ్రత్తగా, శ్రద్ధాశక్తులతో. అంతటి విష్ణువు కూడా చెప్పాడు. పూర్వకాలంలో వైశంపాయన శిష్యుడు యాజ్ఞవల్క్యుడని ఒక మహర్షి ఉండేవాడు. వైశంపాయనుడు వ్యాస శిష్యుడు, ఆయన శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. ఆయన చాలా కాలం గురువుగారు వైశంపాయనుడి దగ్గర సకల శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నీ చదువుకున్నాడు, వేదాలు కూడా చదువుకున్నాడు. ఏదో ఒకనాడు ఆయనకి తిక్క వచ్చింది. అప్పుడప్పుడు శిష్యులకు ఆ మాత్రం తిక్క రావడం ఆశ్చర్యం ఏం లేదు. ఆయన గురువుగారిని ధిక్కరించాడు, గురుద్రోహం చేశాడు. దాంతో గురువుగారికి మండిపోయింది. ఏరా గురువుగారిని ధిక్కరిస్తావా, నేనిచ్చిన విద్యలని కక్కేయి అన్నాడు. ఇంకేం చేస్తాడు, గురువుగారు ఆజ్ఞాపించాక మారు మాట్లాడితే శపిస్తాడు ఆయన. వెంటనే ఈయన బొడ్డు దగ్గర సర్దుకుని కక్కేశాడు, వాంతి చేసుకున్నాడు. శాస్త్రములు వాంతి రూపంలో కక్కేశాట. అవి వేదాలు కానీ పైకి వాంతిలా కనబడుతున్నాయి. దాన్ని శిష్యులు తీసుకోమంటే చూస్తూ చూస్తూ కక్కిరి కూడా ఎలా తింటామంటున్నారు వాళ్ళు. అలాగా అని తిత్తిరి పక్షులనే పక్షులుగా మార్చాడు. ఇప్పటికి కూడా తైత్తిరీయ పక్షులను ఉంటాయి. ఆ తిత్తిరి పక్షులు ఏంటో తెలుసా, ఎవడన్నా వాంతి చేసుకుంటే అవే తింటాయి అవి. అందుకని ఆ పక్షుడిగా మార్చగానే వాళ్ళు ఆయన కక్కిన వేదాలు లాగేసుకున్నారట శాస్త్రాలు. పాపం ఈయన భ్రష్టుడు అయిపోయాడు, అక్షర జ్ఞానం లేదు, ఆ అంటే రాదు, మాట్లాడలేకపోతున్నాడు, స్వచ్ఛత పోయింది, జపం లేదు, తపం లేదు, అన్నీ పోయాయి. పాండిత్యం పోతే ఇంకేముంది వాడు? పాండిత్యంతో కదా జగత్తుని జయించాడు ఆయన. పాండిత్యం వల్ల కదా అందరూ పాదాలకు నమస్కరించేది. పాండిత్యం లేకపోతే ఒట్టి సొంటకి ఎవడన్నా దండం పెడతాడా? ఏ పువ్వు ఇవ్వని చెట్టు దగ్గరికి ఎవడన్నా పెడతాడా? పువ్వులు ఇచ్చే చెట్టు దగ్గరికి వెళ్ళి పువ్వులకు వస్తారు కానీ. అంచేత ఏడ్చాడు ఈయన, వ్యథిత హృదయుడయ్యాడు. వెంటనే లోలార్కకుండము అని ఒక క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ సూర్యభగవానుడు నిరంతరం ఉంటాడు. ఆ కుండానికి లోలార్కకుండము అని పేరు. లోలార్కుడు అంటే కాశీలో అన్నపూర్ణ ఆలయంలో సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడి యొక్క సేవకుడై భక్తితో సూర్యుడు అక్కడికి వచ్చాడు. సూర్యుడికి శివుడు అంటే చాలా ఇష్టం. శివుడిని పూజించడానికి శివుడి మీద కాశీ మీద లోలత్వంతో అభిమానంతో వచ్చాడు ఆయన. అందుకే దానికి లోలార్కము అని పేరు. ఆయనే ఒక కుండంలో స్నానం చేయడానికి నీళ్లు ఏర్పాటు చేసుకున్నట్ట, దానికి లోలార్క కుండము అని పేరు. ఆ కుండం దగ్గరికి ఈ యాజ్ఞవల్కుడు వెళ్ళాడు. ఆ మహర్షి సూర్యుని భక్తితో స్తోత్రం చేశాడు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మహాత్మా, సూర్యదేవ నీకు నమస్కారం. నువ్వు ఎటువంటి వాడివి? ఏడు గుర్రములు పూంచిన రథం మీద ఎక్కుతావు. తీవ్రమైన కిరణములు కలిగిన వాడివి. ప్రచండుడు ఆయన. కశ్యపాత్మజం, కశ్యప ప్రజాపతి కుమారుడు ఆయన. తెల్ల తామర పువ్వు చేతిలో ధరిస్తాడు. అటువంటి ఓ సూర్యదేవ నీకు నమస్కారం అని సూర్యుడిని పదే పదే ఆరాధించాడు. పూషాయ నమః, ఖగాయ నమః, సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అంటూ ఆ సూర్యుడిని ప్రార్థన చేయగా పూజించగా సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. యాజ్ఞవల్కుడు ఎంత గొప్పవాడు కాకపోతే మొండితనంతో సూర్యుడిని ప్రసన్నం చేసుకున్నాడు. ఓ పక్కన పాండిత్యం పోయింది, పెద్దగా ఉపన్యాసాలు ఇవ్వలేడు, పెద్ద స్తోత్రాలు చేయలేడు, అలాగే దైవాన్ని నమ్మాడు. అందుకే గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఒక రకంగా దైవాన్ని నమ్మాలి. ఇందులో ఇంకో రహస్యం ఉంది. ఈయన తాత్కాలికంగా ఉద్రేకంలో గురువు లేదు అన్నాడు, కానీ గురుద్వేషం లేదు, అందువల్ల ఆయనకి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. అదే గురుద్వేషం ఉంటే 1000 జన్మలెత్తిన ఆయనకి ఆ సూర్య సాక్షాత్కారం అయ్యేది కాదు. కేవలం ఒక్కొక్కసారి ఎంత గొప్పడైనా చనువు ఎక్కువైపోయి ఏదో అంటాడు, అలా అనేశాడనమాట. అది గురువుగారి కోపం వచ్చింది. ఇప్పుడు ఆ గురు ప్రసన్నత కోసం మళ్ళీ సూర్యుడిని ప్రార్థించాట. అప్పుడు సూర్యుడు యాజ్ఞవల్లుడికి ప్రత్యక్షమై, నాయన మీ గురువుగారికి నమస్కారం చేసి నా దగ్గరకు వస్తే నీకు విద్యలు రావడానికి మార్గం చెబుతానన్నట్ట. వెంటనే గురువుగారికి వాళ్ళకి నమస్కరించి, గురుదేవ నా విద్యలు పోయాయి, మీరు కక్కమంటే కక్కేశాను, నన్ను క్షమించండి, చిన్న పొరపాటు చేశాను, ఇంకెప్పుడూ చేయను. సూర్యుడు మీకు నమస్కారం చేసి మీ అనుజ్ఞ తీసుకొస్తే నాకు మంచి విద్యలకి మూలం నేర్పుతానంటున్నాడు, మంత్రం ఇస్తానంటున్నాడు అనగానే వెళ్ళిరానాయన అనట. ఆయనకి కోపంటండి, ఏదో శిష్యుడి అలా చివాట్లు పెట్టాడంతే. ఆపై సూర్యభగవానుడు యాజ్ఞవల్క్య మహర్షికి గురువు యొక్క అనుగ్రహం పొందిన తరువాత అద్భుతమైనటువంటి దివ్యమంత్రం ఇచ్చాట. ఆ దివ్యమంత్రం పొందాడు. ఏమిటా దివ్యమంత్రం? అదే సరస్వతి స్తోత్రం అంటారు దానిని. దీనికి సర్వ విద్యా జ్ఞాన ప్రదాయనము అని పేరు. సకల విద్యలని జ్ఞానాన్ని ఇది ఇస్తుంది. అందుకని సర్వ విద్యా జ్ఞాన ప్రదాయకమైన స్తోత్రం. సూర్యుడిచ్చాడు దీన్ని ఏకంగా యాజ్ఞవల్లుడికి, ఇంకోడు ఇంకోడి కాదు, సరస్వతి దివ్య స్తోత్రం అది. నాయనా దీనిని జపించు, సకల వేద వేదాంగాలు నీకు ఉపదేశిస్తున్నాను, ఇవన్నీ నీకు స్మరణకు వస్తాయి. ఈ స్తోత్రంతో సరస్వతిని ఆరాధిస్తే మళ్ళీ సృష్టిలో తిరుగుండదు, వేదంలో ఒక శాఖ నీకు వస్తుంది, నీ పేరు మీదుగా ఒక శాఖని శుక్ల యజుర్వేద శాఖ అనే దాన్ని నువ్వు స్థాపించగలుగుతావు పో అనగానే అలా పట్టుదలతో ఉన్న ఆయన వెంటనే సూర్య ఆజ్ఞానుసారంగా స్నానం చేశాడు. అత్యంత పవిత్రుడయ్యాడు. వినయపూర్వకంగా తల వంచి అనన్య భక్తితో సరస్వతిని భక్తితో ప్రార్థించాట యాజ్ఞవల్క్యుడు. అమ్మా జగదంబా సరస్వతి నన్ను అనుగ్రహించు, కృపాంకురు జగన్మాత మామేవం హత తేజసం గురుశాపాత్ స్మృతి భ్రష్టం విద్యాహీనంచ దుఃఖితం జ్ఞానం దేహి స్మృతిం దేహి విద్యాం విద్యాధిదేవతే ప్రతిష్టాం కవితాం దేహి శక్తి శిష్య ప్రబోధినీం గ్రంథకర్తృత్వ శక్తించ సుశిష్యం సుప్రతిష్ఠితం ప్రతిభాం సత్సభాయాంచ విచారక క్షమతాం శుభాం లుప్తం సర్వం దైవవశాన్ నవీభూతం పునః కురు యథా అంకురం భస్మని చ కరోతి దేవతా పునః బ్రహ్మస్వరూప పరమా జ్యోతి రూప సనాతని సర్వ విద్యాది దేవి యా తస్మై వాణ్యై నమో నమః యయా వినా జగత్ సర్వం శశ్వజ్జీవన్మృతం సదా జ్ఞానాధిదేవి యా తస్యై సరస్వత్యై నమో నమః యయా వినా జగత్ సర్వం మోకమున్మత్తవత్సదా వాగధిష్టాతృదేవి యా తస్యై వాణ్యై నమో నమః హిమచందన కుందేందుకుముదాంభోజ సన్నిభ వర్ణాదిదేవి యా తస్యై చ అక్షరాయై నమో నమః విసర్గబిందుమాత్రాణాం యదిధిష్టానమేవ చ ఇత్థం త్వం గీయసే సద్భిః భారత్యై తే నమో నమః యయా వినా చ సంఖ్యాతా సంఖ్యాం కర్తుం న శక్యతే కాలసంఖ్యా స్వరూపా యా తస్మై దేవ్యై నమో నమః వ్యాఖ్యాస్వరూపా యా దేవీ వ్యాఖ్యాధిష్టాతృదేవత భ్రమసిద్ధాంతరూప యా తస్యై దేవ్యై నమో నమః స్మృతిశక్తి జ్ఞానశక్తిర్బుద్ధిశక్తిస్వరూపిణి ప్రతిభాకల్పనాశక్తి యా చ తస్యై నమో నమః సనత్కుమారో బ్రహ్మాణం జ్ఞానం పప్రచ్ఛయత్ర వై బభూవ జడవత్సోపి సిద్ధాంతం కర్తుమక్షమః తదా జగామ భగవాన్ ఆత్మా శ్రీకృష్ణ ఈశ్వరః ఉవాచ సచతాం స్తౌహి వాణీమిష్టాం ప్రజాపతే సచతుష్టావత్వాం బ్రహ్మాచార్యయా పరమాత్మనః చకార తత్ప్రసాదేన తదా సిద్ధాంతముత్తమం యదా వ్యసంతం యదాప్యనంతం పప్రచ్ఛ జ్ఞానమేకం వసుంధర బభూవ మోకవత్సోపి సిద్ధాంతం కర్తుమక్షమః తదా త్వాం సచతుష్టావ సంత్రస్తః కశ్యపాజ్ఞయా తతశ్చకార సిద్ధాంతం నిర్మలం భ్రమభంజనం వ్యాసః పురాణసూత్రం చ పప్రచ్ఛ వాల్మీకం యదా మౌనీభూతస్య సస్మారత్వామేవ జగదంబికాం తదా చకార సిద్ధాంతం త్వత్వరేణ మునీశ్వరః సంప్రాప్య నిర్మలం జ్ఞానం ప్రమాదధ్వంసకారణం పురాణసూత్రం శ్రుత్వా చ వ్యాసః కృష్ణకులోద్భవః త్వాం శిశేవే చ దధ్యౌ చ శతవర్షం చ పుష్కరే.
అమ్మా, నా మీద దయ చూపించు. గురుశాపం వల్ల స్మరణశక్తి కోల్పోయాను, చదువుకుని విద్యలని మర్చిపోయాను, విద్యా విహీనుండి అయిపోయాను, ప్రస్తుతం దుఃఖిస్తున్నాను. నువ్వేం సామాన్యురాలివా? మొత్తం సకల విద్యలకి అధిష్టాన దేవతవి నీవు. నీ వల్ల ముందు జ్ఞానం కలుగుతుంది, తరువాత స్మృతి ఉంటుంది, విద్య పెరుగుతుంది, కవిత్వం పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది, శిష్యులకి ప్రబోధ చేయగలిగే శక్తిని ప్రసాదించమన్నాడు ఆయన. ఎంచేతంటే అసలు సిసలైన గురువు లక్షణం శిష్యులు తయారు చేయడం. ఏ శిష్యులు తయారు చేయకుండా ఒంటరిగా పోతే వాడికి మోక్షం రాదన్నారు. అంచేత బాగా పాండిత్యం కలిగిన గురువు మంచి సన్మార్గంలో వెళ్ళే శిష్యుల్ని తయారు చేయాలి, మళ్ళీ దుర్మార్గంలో వెళ్ళే శిష్యులు కాదు. అలాంటి శిష్యులకి ప్రబోధన చేయగలిగే శక్తిని ఇయ్యి. ముందు నువ్వు నన్ను శిష్యుడిగా స్వీకరించు, గ్రంథాలు రాయాలనే నా కోరికను నెరవేర్చు, అనేకానేక పురాణేతిహాసాలలో ఉండే విశేషాలని ప్రజలందరికీ అందించాలి, అందించి తద్వారా వాళ్ళందరినీ సక్రమమైన మార్గంలో నడపాలి, మార్గంలో నడపడం ద్వారా నేను మార్గంలో నడవాలి. అమ్మా, నువ్వు బ్రహ్మస్వరూపిణివి, జ్యోతిస్వరూపిణివి, మంచి కాంతితో ఉండే తల్లివి, సనాతనివి, అత్యంత ప్రాచీనురాలివి, సకల విద్యలకి మూలస్వరూపిణివి నువ్వు. అటువంటి ఓ సరస్వతి, నీకు నమస్కారం. జ్ఞానమునకు ఎవరు మూలమో ఆ తల్లికి దండం పెడుతున్నాను. సర్వ జగత్తు ఏ తల్లి వల్ల మాట్లాడుతున్నాయో ఆ తల్లికి నమస్కారం. ఆ తల్లి లేకపోతే అందరూ మూక వ్యక్తులు అయిపోతారు, అంటే మాట్లాడలేని మూగవాళ్ళు అయిపోతారు. అటువంటి వాగ్దేవికి నమస్కారం. ఆ తల్లి అంగకాంతి ఎలా ఉందో ఈ శ్లోకంలో చెప్పారు. అచ్చం మంచులా ఉంటావు నువ్వు, చందనంలా ఉంటావు, మల్లె పువ్వుల్లో ఉంటావు, మల్ల పువ్వుల్లో ఉంటావు, చంద్రుడి వెన్నెలేని ఆకారం కుముద, అంటే తెల్ల కలువు పువ్వులు, ఆ తెల్ల కలువు పువ్వుల రంగులో ఉంటావు, అటువంటి నీకు నమస్కారం. శ్వేత కమలముల కాంతితో ఉండే తల్లి, నీకు నమస్కారం. దేవి సకల వర్ణాలకి అధిష్టాన దేవతవి, అటువంటి నీకు నమస్కారం. సకల శాస్త్రాలకి వ్యాఖ్యాస్వరూపము కూడా ఉన్నది అమ్మవారు. ఒక శ్లోకమో ఒక కథో చెప్పాక దానిని వ్యాఖ్యానించాలంటే ఆ వ్యాఖ్యానం కూడా మళ్ళీ అమ్మ ఇవ్వవలసిందే. స్మృతి జ్ఞాన బుద్ధి ప్రతిభ కల్పనా శక్తి అమ్మవారిదట. ఒక వ్యక్తి చూడకుండానే చాలా అద్భుతంగా కల్పన చేస్తున్నాడంటే అది అమ్మవారి శక్తి. అమ్మ ప్రతిభ బుర్రలోంచి పుట్టాలి. అదిగో ఆ ప్రతిభతోటే కవులు చమత్కారాలు చేస్తున్నారు, రకరకాల కావ్యాలు రాస్తున్నారు. ఆ ప్రతిభాశక్తివి నీకు నమస్కారం. ఒకనొకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మదేవుణ్ణి జ్ఞాన విషయంలో గొప్ప ప్రశ్న వేశాడు. అప్పుడు బ్రహ్మ జడత్వంతో ఏం మాట్లాడకుండా ఊరుకున్నట్ట. శ్రీకృష్ణ పరమాత్మప్పుడు స్వయంగా తాను వచ్చి ఈ భగవతి సరస్వతిని స్తోత్రం చెయ్యి, సరస్వతి స్తోత్రం చేస్తే నువ్వు సనత్కుమారుడికి జ్ఞానోపదేశం చేయగలవు. బ్రహ్మదేవ నువ్వు మాట్లాడకుండా ఊరుకోవడానికి గల కారణం నీలో మాట్లాడే శక్తి లేకపోవడమే. శక్తి ఎందుకు లేదు? నీ నాలుక మీద సరస్వతి లేదు. సరస్వతి లేనివాడు ఏ పని చేయలేడు నాయన. అంచేత ముందు సరస్వతిని స్తోత్రం చెయ్యి అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ స్తోత్రం ఇచ్చేట ముందు ఆయనకి. అప్పుడు ఆయన ఆ తల్లిని స్తోత్రం చేశాట. కట్టుకున్న భర్త కూడా ఆవిడ స్తోత్రం చేయకపోతే ఏం చేయలేకపోయాడు. అప్పుడే ఆయన సనత్కుమారుడికి జ్ఞానాన్ని ఉపదేశం చేయగలిగాడు. అసలు చాలా సృష్టి రహస్యం ఏంటంటే, మొదట్లో శ్రీ మహావిష్ణు శరీరం నుంచి మూడు రకములైన శక్తులు పుట్టాయి. అందులో ఒకటి గంగ, ఒకటి సరస్వతి, ఒకటి మహాలక్ష్మి. ఈ ముగ్గురు మొదట్లో విష్ణువుకి పత్నులే, విష్ణు పత్నులే వీళ్ళు. ఆ ముగ్గురు ఒకసారి పరస్పరం అసూయతో తిట్టుకున్నారు. తిట్టుకోవడం అయిన తర్వాత వాళ్ళకి శరీర నాశనం అయ్యింది. శరీర నాశనం అయ్యాక అప్పుడు ఆయన ఏం చేశాడు విష్ణువు, ముగ్గురు ఒకే చోట ఉంటే ఇబ్బందని గంగను ఒకవైపుకి పంపించాడు, సరస్వతీదేవిని బ్రహ్మదేవుడిని సృష్టించి ఆయనకి భార్యగా ఇచ్చి పంపించాడనమాట. అందువల్ల ప్రారంభకాలంలో అందరూ విష్ణువు యొక్క పత్నులే. అలాంటి తొలిదొలుతో విష్ణుపత్తులుగా ఉన్న సరస్వతి నీకు నమస్కారం. ఒకప్పుడు భూదేవి అనంత జ్ఞాన రహస్యాలు పొందాలి అనుకున్నది. అందుకని అనంతుడి దగ్గరికి వెళ్ళింది. అనంతుడు అంటే ఆదిశేషుడు, ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి భూదేవి, ఓ ఆదిశేష, సృష్టి రహస్యాలన్నీ నాకు వివరించు, జ్ఞానం తెలుసుకోవాలని కోరుతున్నాను అందిట. అప్పుడు ఆదిశేషుడు కూడా 1000 పడగలు ఎత్తి మాట్లాడబోతే నోరు రాలా, వాక్ స్తంభన అయిపోయింది. చివరికి ఏం చేయాలో అర్థం కాల కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. భూదేవి సృష్టి గురించి చెప్పమంది, కానీ నాకు ఆ సృష్టి రహస్యాలు అర్థం కావడంలా, ఏం చెప్పాలన్నా మాట రావడం లేదు. ఏమిటయ్యా నాబోటి పండితుడు కూడా ఎందుకు సృష్టి రహస్యాన్ని చెప్పలేకపోతున్నాడు అంటే, సరస్వతీదేవి అనుగ్రహం లేకపోవడమే. అంచేత ముందు ఆ సరస్వతిని స్తుతించు అని కశ్యప ప్రజాపతి ఒకనొకప్పుడు ఈయనకి ఆ సరస్వతి మంత్రం ఇచ్చాట. సరస్వతిని అద్భుతంగా స్తోత్రం చేశాడు ఆయన. అలా అద్భుతంగా స్తోత్రం చేసిన తరువాత ఈ సరస్వతీదేవి అనుగ్రహంతో నిర్మల సిద్ధాంత స్థాపనం చేయగలిగాడు ఆయన. ఇంకా వ్యాస మహర్షి ముందుగా పురాణ జ్ఞాన విషయమై వాల్మీకి దగ్గరికి వెళ్ళాడు. వాల్మీకి చిరంజీవే, ఈయన చిరంజీవేగా మరి వ్యాసుడు కూడా. వ్యాసుడు కూడా ద్వాపరంలో అంటే పురాణాలు రాశాడు, కానీ పుట్టడం ఇంకా ముందు పుట్టినవాడే, చాలా ఉత్తముడు ఆయన. అందుకని ఆయన వాల్మీకి దగ్గరికి వెళ్ళాడు ఒకసారి వ్యాస మహర్షి. అయ్యా ఆదికవి, నువ్వు రామాయణం అనే ఒక ఇతిహాసం రాశావు, 24,000 శ్లోకాలు, చాలా ఉత్తమోత్తమైనవి. నేను కూడా ఉద్గ్రంథాలు రాయాలనుకుంటున్నా. ఉద్గ్రంథాలు రాయాలంటే నీవోటివాడి సలహా అవసరం. అందువల్ల పురాణ విషయమై నువ్వు నాకు సలహా ఇయ్యి, పురాణ జ్ఞానాన్ని నాకు బోధించు అన్నట్ట. అప్పుడు వాల్మీకి మహర్షి తప్పనిసరిగా, అయితే ముందు నా తల్లిని, మా జగదంబని సరస్వతిని స్తోత్రం చేస్తాను. ఎందుకంటే సరస్వతీదేవిని ఒకప్పుడు నేను కవచాన్ని ఉపాసన చేయడం వల్లే ఆది కావ్యం రాయగలిగాను. ఇప్పుడు నీకు కూడా కావ్యాలు రాసే శక్తి ఇవ్వాలంటే ముందు ఆవిడనే ప్రార్థించాలి అని అమ్మవారిని స్తోత్రం చేశాడు. అప్పుడు సరస్వతి, వాల్మీకి నిన్ను స్తోత్రం చేయగా ఆయనకు అనేక వరాలు ఇచ్చావు, ఆయనకి సిద్ధాంత ప్రతిపాదన చేసే శక్తి ఇచ్చావు, తద్వారా ఆ వాల్మీకి ద్వారా శ్రీకృష్ణాంశ స్వరూపుడైన కృష్ణద్వైపాయన మోహిని వేదవ్యాస మహర్షి పురాణ సూత్రాలన్నీ విన్నాడు, వాటిని కవితా రూపంలో రాయగలిగాడు. వ్యాస మహర్షి కూడా విన్న వెంటనే పుస్తకం రాయలేదట, విన్న తర్వాత పుష్కర క్షేత్రంలో ఉండి 100 ఏళ్ళు ఈ సరస్వతిని ఉపాసించిన తర్వాత రాశాడు ఆయన. 100 సంవత్సరాలు ఉపాసనా ఫలం భారతం అంటే వేళకోళమా, రాసిందని చదవడానికే మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి. 7 ఏళ్ళు పడుతున్నా పూర్తిగా సంపూర్ణంగా చెప్పుకోలేకపోతున్నాం వాటిని. అందువల్ల ఆయన కూడా సంపూర్ణముగా ఆ తల్లిని 100 ఏళ్ళు ఉపాసన చేసి అప్పుడు భారతం పురాణాలు ఉపపురాణాలు రాయగలిగాడు, బ్రహ్మసూత్రాలు రాయగలిగాడు, వేదాలు విభజించగలిగాడు. తల్లి ఇంద్రుడు కూడా ఒకప్పుడు తత్వజ్ఞాన విషయం ఆది శంకరుణ్ణి ఆ జగన్నాయకుణ్ణి ఈశ్వరుణ్ణి ప్రశ్నించాడు. క్షణకాలం మౌనం వహించాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు జ్ఞాని అయినా లోకానికి ఒక విషయం చెప్పాలి. ఏమిటి? సరస్వతీదేవిని స్తోత్రం చెయ్యకుండా, ఆ తల్లిని ఉపాసన చెయ్యకుండా ఈ సృష్టిలో ఏ వ్యక్తి కూడా జ్ఞానోపదేశం చెయ్యకూడదు. అందుకని ముందు శివుడు కూడా స్వయంగా ముందు అమ్మని ధ్యానం చేశాడని చెప్పారు ఇందులో. అలా ధ్యానం చేసి అప్పుడు ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. అందుకే మనం అమ్మవారికి స్తోత్రం చేసేటప్పుడు ఏం చెబుతున్నాం? యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపహ. అందులో చెప్పారు బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతివి దేవై సదా పూజిత. ఆ తల్లి ఎటువంటిది? బ్రహ్మ చేత, విష్ణువు చేత, శివుడి చేత, ఇంకా ఇంద్రాది దేవతల చేత, అందరి చేత సదా పూజిత, ఎల్లప్పుడూ పూజింపబడేది. వాళ్ళందరూ కూడా తల్లిని పూజించిన తర్వాతే జ్ఞానాన్ని పొందారు, జ్ఞానాన్ని ఉపదేశించారు. ఆ తర్వాత మహేంద్రుడు కూడా ఒకనాడు బృహస్పతి దగ్గరకు వచ్చి శబ్దశాస్త్ర విషయం ప్రశ్నించాడు. అమ్మా, అప్పుడు బృహస్పతి పుష్కరక్షేత్రానికి వెళ్ళి పుష్కరక్షేత్రంలో 1000 దివ్య వర్షములు నీ ధ్యానం చేశాడు, నీ ధ్యానంలో బాగా నిమగ్నుడయ్యిన తర్వాతే నీ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఇంద్రుడికి ఈ శబ్దశాస్త్రాలు శాస్త్రార్థాలు వివరించాడు. బృహస్పతి ఎంతమంది శిష్యులకు విద్యాదానం చేశాడో ఈ సృష్టిలో ఎవరూ చెప్పలేరు. ఎందరో సుప్రసిద్ధ మహర్షులు ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళారు. బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర శాస్త్రాధ్యయనం చేశారు. ఎలా చేయగలిగారు? వారంతా కూడా ఆనాడు నిన్నే స్తోత్రం చేశారు. అమ్మా, విద్యాసిద్ధి పొందాలి అంటే అది కేవలం నీ అనుగ్రహమే. మాతా, నిన్ను పూజించిన వాళ్ళకి నీవు అనుగ్రహం ఇస్తావు. నీవు అనుగ్రహిస్తే చాలు, అవతల వాడు ఎంత సామాన్యుడైన పండితుడే, మునీశ్వరులు, మనువులు, దేవతలు, మానవులు విద్యా జ్ఞానం కోసం నిన్ను పూజించారు, స్తోత్రం చేశారు. సాక్షాత్తు దానవేశ్వరులు కూడా నిన్నే స్తుతించారు. ఆదిశేషుడు, శంకరుడు, చతుర్ముఖ బ్రహ్మ వీళ్ళు అంటారట, సరస్వతిని స్తోత్రం చేయడానికి మా శక్తి సరిపోవడంలా, ఇంకా స్తోత్రం చేయాలని ఉంది కానీ వాక్ శక్తి చాలడం లేదంటారట. ఇంకా నేను యాజ్ఞవల్క్యుణ్ణి, అందున గురుధిక్కారానికి గురైన వాణ్ణి. గురువు నన్ను శపించాడు గురుధిక్కారం నేను చేయడం వల్ల. అటువంటిది నేను నిన్నేమని స్తోత్రం చేయగలను? ఈ విధంగా సరస్వతీదేవిని యాజ్ఞవల్క్య మహర్షి పరమ పుణ్యంతో భక్తితో స్తోత్రం చేస్తే అప్పుడు ఆ జగన్మాత ఆ నిరాహారంతో ఆయన చేసిన తపస్సుకి ఆ స్తోత్రానికి మెచ్చుకుంది. మంచి తెల్లని కాంతితో ప్రత్యక్షమయ్యింది. మునీశ్వర, ఈరోజు నుంచి నీకు నేను వరాలు ఇస్తున్నాను. ప్రఖ్యాత కవి అవుతావు, నీకు 1000 మంది శిష్యుల్ని తయారు చేస్తావు నువ్వు. నీకు శిష్యులు చాలామంది వస్తారు. నీకు సమస్త విద్యలు జ్ఞానం లభిస్తుంది. శాశ్వతంగా నీ పేరు మీదుగా విప్రులలో యాజ్ఞవల్క్య శాఖ ప్రథమ శాఖ ఒక శాఖే ఏర్పడుతుంది. ఎంత వరం ఇస్తున్నానంది ఏకంగా. అందుకే చూశారు, ఒక పుణ్యాత్ముడు సరస్వతిని ఉపాసించాడు, శాశ్వతంగా భూమి మీద నిలబడిపోయాడు ఇవాళ. ఆ విధంగా యాజ్ఞవల్క్యుడు అమ్మ అనుగ్రహం పొందాడు. ఈ వాగ్దేవి స్తోత్రం కూడా సరస్వతీ కవచం తర్వాత మళ్ళీ అంత గొప్పది. దీనిని నిత్యం పఠించేవాడు వాగ్మి అవుతాడు, చక్కగా మాట్లాడతాడు, చక్కని కవి అవుతాడు. ఒక సంవత్సర కాలం దీనిని విడిచిపెట్టకుండా జపించేవట్ట మూర్ఖుడు, విద్యావిహీనుడు, దుర్బుద్ధి అయినవాడు కూడా మంచి పండితుడవుతాడు, మంచి బుద్ధిమంతుడవుతాడు, మంచి కవీశ్వరుడు అవుతాడు. అనగానే నారదుడికి అనుమానం వచ్చింది. ప్రారంభకాలంలో గంగా, లక్ష్మి, సరస్వతి ముగ్గురు కూడా విష్ణుపత్నులు అంటున్నావు, తర్వాత వాళ్ళు బ్రహ్మపత్నిగాను, గంగేమో శివుడి సరస్సు మీదకి చేరడానికి గల కారణం ఏమిటి? ఆ కథ చెప్పు నాకు. వాళ్ళల్లో వాళ్ళు పరస్పరం ఎందుకు కొట్టుకున్నారని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ప్రాచీన ఇతిహాసం ఇది, చాలా పవిత్రమైనది, ఇది విన్నంత మాత్రం చేతనే మనస్సుకి శాంతి కలుగుతుంది. ఈ చరాచర జగత్తంతా విష్ణువయం వ్యాపకశీలుడు ఆయన. అంచేత విష్ణువు కానివాడు ఎవడు లేడు. కనిపించే ప్రతి స్వరూపం, ప్రతి ప్రాణి విష్ణువే. అలాంటి విష్ణువు ఒకప్పుడు తన ఎడమ భాగం నుంచి లక్ష్మి, సరస్వతి, గంగా ముగ్గురిని సృష్టించాడు. ఎడమ వైపు నుంచి పుట్టడం వల్ల ఈ ముగ్గురు ఆయనకి సహధర్మచారిణులు అయ్యారు. ఈ ముగ్గురు విష్ణువుని జాగ్రత్తగా పూజించేవారు. కానీ ఎందుకో ఒకప్పుడు సరస్వతీదేవికి తనకంటే గంగనే శ్రీహరి ఎక్కువ దగ్గరికి చేరదీసి ఆవిడ పూజలు అందుకుంటున్నాడేమో అని అనుమానం వచ్చిందిట. ఆ కోపం రావడంతో ఆ సమయం రజోగుణ సమయం. దాంతో హరిని నిష్ఠురమాడి సరస్వతికి ఎక్కువ విలువ ఇవ్వకుండా గంగకి ఎక్కువ విలువిస్తున్నావు, లక్ష్మికి ఎక్కువ విలువిస్తున్నావు అని నిష్ఠురమాడింది. గంగతో కూడా క్రోధంతో జగడమాడింది. పాపం ఆ సమయంలో శాంతస్వరూపిణిగా ఉంది లక్ష్మి. అమ్మా సరస్వతి, ఎందుకు అలాగ వాదిస్తావు? సర్వలోకేశ్వరుడైన ఆయన కానిది ఎక్కడుంది ఈ సృష్టిలో? ఆయనకి పక్షపాతం ఉండదు అనగాని, లక్ష్మి నువ్వు కూడా గంగ మీదే పక్షపాతంతో ఉంటున్నావు అన్నది. ఆపై కోపం పట్టలేక భూలోకంలో చెట్టు అయి జన్మించు అని చెప్పించిందట లక్ష్మిని. వృక్షస్వరూపిణివి కా సరస్వతీదేవి చెప్పించగానే మాట్లాడకుండా శాంతంగా ఊరుకుంది. దాంతో సరస్వతీదేవికి ఆగ్రహం కలిగి గంగని భూమి మీద నువ్వు కూడా నదిగా అవతరించవని చెప్పించింది. శ్రీమన్నారాయణుడు తక్షణం వాళ్ళ ముగ్గురు యొక్క తగాదాలు చూసి సాక్షాత్కరించి మీలో మీరు కొట్టుకుని శాపం ఇచ్చుకున్నారు. దీనివల్ల ఎవరికి నష్టం వచ్చింది? చివరికి మీ ముగ్గురు భూలోకానికి పోవలసిన కర్మ వచ్చింది. అయినా మీరు నా వామభాగం నుంచి పుట్టారు కనుక ముందుగా మీకు కొంత మార్పు చేస్తున్నాను శాపాల్లో. శుభాంగి లక్ష్మి, నువ్వు నీ అంశతో ధర్మధ్వజుడు అని ఒక రాజు ఉంటాడు, ఆయన గృహంలో పుట్టు. అయోనిజిగా పుడతావు నువ్వు. ఆ సమయంలో కృష్ణుడి శరీరం నుంచి శంఖచూడు అని ఒక రాక్షసుడు పుడతాడు. అతనికి ఈ లక్ష్మీదేవి వంశతో పుట్టినటువంటి అమ్మాయి తులసి అనే పేరుతో భార్య అవుతుంది. మీ ఇద్దరు చాలా కాలం ఉన్న తర్వాత నేను అక్కడికి వచ్చి ఈ తులసికి శంఖచూడుడికి మధ్యలో వియోగం కలిగిస్తాను. శంఖచూడు మృతికి కారణమవుతా. శంఖచూడు చస్తాడు, తులసి నన్ను శపిస్తుంది, నేను గండకీ నది అనే నదిలో సాలగ్రామంగా మారతాను. అప్పుడు ఈ తులసి ఈ సరస్వతీ శాపం భరించి చెట్టు అయి పుడుతుంది. భూలోకంలో శాశ్వతంగా తులసి వృక్షంగా ఉంటుంది. ఆ విధంగా ఆ వృక్షం లోకానికి ఐశ్వర్యమిస్తుంది, ఆరోగ్యమిస్తుంది. ఇంకా సరస్వతీ శాపంతో గంగానది కూడా భూలోకంలో గంగ అనే పేరుతో, త్రిపథగా అనే పేరుతో మూడు మార్గాలు స్వర్గమర్త్య పాతాళ లోకాలలో ప్రవహించే నదిగా ప్రవహిస్తుంది. భగీరథుడు మహాతపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేసినప్పుడు అతని తపప్రభావంతో నువ్వు దివి నుండి భువికి వస్తావు, శివుడి శిరస్సు మీదకి చేరుతావు. ఆ క్షణం నుంచి శివుడికి కూడా నీకు సంబంధం వస్తుంది, సహధర్మచారిణిగా ఉంటావు. సముద్రంలో కలుస్తావు కాబట్టి సముద్రపత్రివి అవుతావు. అటు నువ్వు పరమశాంతస్వరూపిణి అవుతావు. ఈ సముద్రంలో కలిసి సముద్రుడికి కూడా పత్ని అవుతావు. తదనంతరం భూలోకంలో ఉండే పరమ పాపాత్ములు ఈ గంగలో స్నానం చేస్తారు. ఆ స్నానం చేసినప్పుడు వాళ్ళందరికీ పాపాలు తొలగించి మళ్ళీ పుణ్యం ప్రసాదిస్తావు. ఇక్కడికి వీళ్ళు అయ్యారు. ఇక సరస్వతీదేవి కూడా నదిగా అవ్వాలని చెప్పించింది గంగ. ఆమె కూడా బదరికావనం దగ్గర సరస్వతి అనే పేరుతో ఒక దివ్య నదిగా మారుతుంది. ఆ సరస్వతీ నది గంగలో కలుస్తుంది. ఇద్దరూ ఐకమత్యంతో ప్రవహిస్తారు. ఈ విధంగా సరస్వతీదేవి కూడా భూలోకంలో నదీ రూపంలో పరమ పాపాత్ముల పాపాలన్నీ ప్రక్షాళన చేస్తుంది. ఈ విధంగా శాపాన్ని విమోచన చేసి ఆయన ఒక క్షణకాలం నవ్వుకున్నాడు. ఎంత విచిత్రం ఇది! నా శరీరంలోని ఎడమ భాగం నుంచి పుట్టారు వీళ్ళు, విభిన్న స్వభావాలతో ఉన్నారు. అందుకే మూడు కొప్పులు ఓ చోట ఉండవన్నారు, ముగ్గురు సేవకులు ఒక చోట ఉండలేరు, ముగ్గురు బంధువులు కలిసి ఉండలేరు అనే మాట నిజం చేశారు. ముగ్గురు ఒకే చోట నివసించి కళ్యాణానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు, తిట్టుకున్నారు, శాపం ఇచ్చుకున్నారు, అనేకమైన మార్పులకు మూలకారకం అయ్యారు. ఏ గృహంలో భార్యాభర్తలు ఐకమత్యంగా ఉండరో, ఏ గృహంలో ఆడవాళ్లు నిరంతరం తరచు తగాదా పడుతూ ఉంటారో, ఏ ఇంట్లో బంధువులు కొట్టుకుతస్తారో, అన్నదమ్ములు తగాదా పడతారో, ఆ ఇళ్ళు పైకి రావు అనడానికి ఉదాహరణ ఇది. ఆ ఇంట్లో అడుగడుగున అశుభాలు వస్తాయట. అందుకే అత్త కోడలు, అక్క చెల్లెళ్ళు లేకపోతే అన్నదమ్ములు కొట్టుకు తవ్వకూడదు. ఎందుకంటే హాయిగా విడిపోయి దూరంగా పోవడం సుఖం. వాళ్ళకి అశుభాలు. ఎప్పుడూ కలహప్రియులైనటువంటి వ్యక్తులకి సర్వకాల సర్వావస్థలలో సౌభాగ్యం ఉండదు అని చెప్పారు. భయంకర వన్యమృగాల చెంత, అగ్ని పక్కన, శత్రువుల పక్కన ఈర్ష్య కలిగిన వాళ్ళ పక్కన ఉండకూడదట. తన మీద ఈర్ష్య కలిగిన వాడు వీడికి ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే అడవి మృగాల పక్కనుంటే అవి ఎప్పుడొకప్పుడు మీదబడి పీక్కు తింటూ ఉంటాయి. పాము పుట్ట పక్కన ఉండకూడదు. అలాగే తగాదా పడేవాళ్ళు ఒకే చోట కలిసి ఉండకూడదు. మీ అంతటి వాళ్ళు కూడా ఇలా తగాదా పడ్డారు, దీంతో ఇంత గొడవ వచ్చింది అని వెంటనే తన శరీరం నుంచి బ్రహ్మగారిని సృష్టించాడు. బ్రహ్మదేవ, ఈ సరస్వతి నదిగా మారి పునర్జన్మెత్తుతోంది. ఆ సరస్వతి ఈ రోజు నుంచి ఇక నీ భార్య, నువ్వు నా శరీరం నుంచే పుట్టావు కాబట్టి నువ్వే ఆమెను భరించగలవు. ఈ గంగానది మళ్ళీ నా శరీరం నుంచే సముద్రాన్ని వరుణదేవతను సృష్టిస్తున్నాను, ఈ సముద్రుడికి పత్ని అవుతుంది. పేరుకి గంగ శివుడి శిరస్సు మీద ఉంటుంది కానీ గంగ శివుడికి భార్య మాత్రం కాదు, ఒక సముద్రుడికే భార్య అవుతుంది ఆవిడ. కాబట్టి గంగాభవాని, నువ్వు శివుడి శిరస్సు మీద నుంచి భూమి మీదకు వచ్చి శివుడి శిరస్సు మించి కిందకు వచ్చావు కాబట్టి శివుడు నీకేమో తండ్రితో సమానం, సాగరుడిలో కలుస్తావు, ఆయనేమో భర్త అవుతాడు. ఈ సరస్వతిని బ్రహ్మకిస్తున్నాను. ఇంకా నా శరీరం మీద కేవలం లక్ష్మికే నివాసం, ఏకంగా ఒక లక్ష్మీదేవి ఉంటుంది. సుసాధ్యాయస్య పత్నీ చ సుశీలా చ పతివ్రత ఇహ స్వర్గ సుఖం తస్య ధర్మ మోక్ష పరత్ర చ పతివ్రత యస్య పత్ని నచ ముక్తః శుచిస్సుఖీ జీవన్మృతో అశుచిర్ దుఃఖీ దుశ్శీలా పతిరేవ యః. సహజంగా లోకంలో ఎవడి పత్ని పరమ సాధ్యగా ప్రశాంతంగా ఉంటుందో, భార్య తగాదా లేకుండా ఉంటుందో, ఆ మగవాడు సుఖంగా ఉంటాడు. రోజు ఇంటికి రాగానే చికాకు పడిపోతూ చెడమడా తిట్టుకుంటూ ఉంటే, భార్యామణి ఇంటికి రాగానే భర్త మీద ధుమధుమలాడిపోతూ ఉంటే ఆ భర్త ఏం బతుకుతాడు? భర్తతో భార్య హాయిగా కాపురం చేయాలంటే భర్తకు కూడా ఎక్కువ మందితో జంజాటం ఉండకూడదు. అందుకే నేను ఇక నుంచి లక్ష్మినే భార్యగా స్వీకరిస్తున్నాను. ఇహలోకంలో కూడా మానవులారా హాయిగా భార్యాభర్తలు తగాదాలు లేకుండా జీవించండి. దుశ్శీల అయిన భార్య వల్ల పురుషుడు నరకం పొందుతాడు. దౌర్భాగ్యం కలిగి దుర్మార్గుడై తిరిగే భర్త వల్ల ఏమో భార్యకి సుఖం ఉండదు అని పలికేట విష్ణువు. ఆ తర్వాత అప్పుడు సరస్వతీదేవి, స్వామి సర్వలోకేశ్వర నన్ను క్షమించండి, నా పాపం తాపం శాపం నశించడానికి ప్రాయశ్చిత్తం ఇవ్వండి అన్నది. సత్స్వామినా పరిత్యక్త కొత్ర జీవంతికా స్త్రీ, మహాత్ముడైన స్వామి తనని పరిత్యజించి భూమి మీదకు పొమ్మన్నాక ఆ స్త్రీకి ఏమి సుఖం ఉంటుంది? అన్నిటికంటే బాధ ఏమిటంటే నిత్యం దుర్మార్గులు పాపాత్ములు వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. సకల పాప పరిహారార్థం సరస్వతీ నదీ స్నానమహంకరిషి అంటే ఈ దౌర్భాగ్యులు పాపాలండి. నేను పడద్దటండి బాబు, రేపటి నుంచి వీళ్ళందరినీ నేను ఎక్కడ వస్తాను? గంగాదేవి కూడా అదేందిట, స్వామి ఏ పాపం చేయలేదని మేమేదో తగాదా పడ్డా, మమ్మల్ని గెంటేశారు, గెంటేస్తే గెంటేశారు, మేము నరకానికి పోకుండా ఉండాలి అంటే మాకు కూడా ఒక ప్రాయశ్చిత్తం చెప్పండి, ఈ దుర్మార్గులు అంతా వచ్చి స్నానం చేస్తే వీళ్ళని పడలేం బాబోయ్, ఏ కాశీలోనో గంగల దగ్గరకు వచ్చి స్నానం చేస్తారు, చేసిన వాడి కుళ్ళంతా మాలో చేరిపోతుంది, ఒంటి కుళ్ళు అయితే ఏదో భరిస్తాం, లోపల కుళ్ళు మేమెక్కడ పడతాం? బ్రహ్మహత్యా పాపాలు, భ్రూణహత్యా పాపాలు, శిశు హత్యా పాపాలు, ఎన్ని హత్యా పాపాలని మాకంట కట్టేస్తే మేమేమైపోతాం? లక్ష్మీదేవి కూడా అదే అందట, స్వామి ఏదో క్షమించండి, వాళ్ళిద్దరినీ నన్ను అందరినీ క్షమించండి. స్వామి నీకు క్షమాగుణం ప్రధాన గుణం, మీ ఆజ్ఞ ప్రకారం నేను సరస్వతీదేవి అందరం శాపాన్ని గ్రహిస్తాం, భారతవర్షంలో పుడతాం, కానీ ఎప్పటికీ శాప విముక్తి అది కూడా చెప్పండి. వీళ్ళందరికీ నదీ రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి పాపాలకి విముక్తి ఎలాగా? అప్పుడు శ్రీహరి స్వయంగా ఆ తల్లులతో అన్నట, మీ ప్రార్థన మన్నిస్తున్నాను, పేరుకి శాపమే కానీ మీరు భూమి మీద ఉండక్కర్లా, సరస్వతీ నదిలో ఉండే ఒక కళ నీరుగా ప్రవహిస్తుంది భూమండలంలో చివరిదాకా కలియుగాంతం వరకు, కానీ అసలు సరస్వతీ రూపం ఉన్నదే ఆవిడ బ్రహ్మపత్రిగానే ఉంటుంది. అలాగే గంగానది కూడా తన స్వస్వరూపంతో శివుడి శిరస్సు మీద ఉంటుంది, నదీ రూపంలో ప్రవహించి సాగరుడిలో కలుస్తుంది. లక్ష్మీదేవి నావక్షస్థలం మీదే ఉంటుంది, ఆవిడలో ఒక కళ ఒక అంశం మాత్రమే తులసిగా పుడుతుంది. ఆ రకంగా వాళ్ళు శాపాలు కొంచెం భాగమే అనుభవిస్తారు. ఇంకా మీకు ఒక బెంగ, ఈ సరస్వతి కానీ ఈ గంగ కానీ నా ప్రేమకి దూరంగా ఉంటారండి, పరమాత్ముడిని నేను ఎప్పుడూ ఎవరిని విడిచిలేను, నేను మీలో లేకుండా ఉండడం అసంభవం, ఎందుకంటే సర్వల జగత్తు నా రూపమే గనక నేను ద్వేషించను. భవిష్యత్తులో భగీరథుడి అఖండ తపస్సుకి మెచ్చుకుని ఈ గంగ భూలోకంలో ప్రవహిస్తుంది, అలాగే సరస్వతి కూడా బదరికావనం దగ్గర పుట్టి ప్రవహిస్తుంది. అలా ప్రవహించిన తర్వాత మీలో ఎవరు స్నానం చేస్తే వాళ్ళందరినీ మీరు అనుగ్రహిస్తారు. ఇప్పుడు మీకు ఒక అనుమానం, విపత్తులు అనుభవించాలేమోనని. అదేం అక్కర్లా, అసలు మీకు ఈ కష్టం రావడం వల్లే మీకు సుఖం వస్తుంది. సంపదాం హేతుభూతాచ విపత్తిహి సర్వదేహినాం వినా విపత్తేర్ మహిమా కేషాం పద్మే భవేద్ భవే. ఓ లక్ష్మి, అసలు ఎప్పుడో ఒకప్పుడు కష్టం రాకపోతే మానవుడికి సుఖం ఉండదట. కష్టం వస్తేనే సుఖం వస్తుంది. మంచి తపస్సు చేస్తే, శరీరాన్ని కృశింపజేస్తే వాడికి భగవత్ సన్నిధానం లభిస్తుంది. ఆపదలు తర్వాత సంపద, సంపదల తర్వాత ఆపద, ఇవి రావడానికి వెనకట్లేదు అంతర్గతమైన కారణం ఉంటుంది. ఈ లోకములో ఎవడైనా ఇంతవరకు చూడండి, గొప్పవాడు అనిపించుకున్న వాడల్లా ఎప్పుడో ఎప్పుడు కష్టాలు అనిపించిన వాడే. బాగా కష్టాలు అనిపించాకే వాడికి బాగా పేరు వస్తుంది. ఏ కష్టాలు అనిపించిన వాడికి పేరే ఉంటుంది నామోహం. పాపాత్ముల స్పర్శ వల్ల మీకు కష్టమేమో అని మీరేం బెంగెట్టుకోక్కర్లా. మీకు ఏ పాపాత్ముల వల్ల బాధ లేదు. మీరు నదీ స్వరూపాలుగా ఉన్నప్పుడు మీకు పాప విముక్తి కలగడానికి రెండు మార్గాలు. ఒకటి, మన్మంత్రోపాసకానాంచ సతాం స్నానావగాహనాత్ యస్మాకం మోక్షణం పాపాత్ పాపి స్పర్శన హేతుకాత్. కొంతమంది పాపాత్ములు వచ్చి మీలో స్నానం చేశారు, వెంటనే మీకు ఆ పాపాలు వచ్చాయి, వాళ్ళ పాపాలు మీరు స్వీకరిస్తారు. అదే సమయంలో నా మంత్రం జపించేవాళ్ళు పుణ్యాత్ములు కూడా స్నానం చేస్తున్నారు, వాళ్ళ పుణ్యం కూడా మీకు వస్తుంది. పుణ్యం చేసినటువంటి వాళ్ళు కనుక నదిలో స్నానం చేస్తే వాళ్ళ ఆ హరినామ స్మరణ, వాళ్ళ పుణ్యం గంగానది పాపాలను ప్రక్షాళన చేస్తుందిట. వాళ్లకు ఇంకొంచెం పుణ్యం పెరుగుతుందిట, వాళ్ళకి మళ్ళీ పాపం రాదు. ఎంచేత వాళ్ళ పుణ్యం గంగ తీసుకోవడం వల్ల. ఇతరులకు తన పుణ్యం పంచిపెట్టిన వాడికి తన పుణ్యం పెరిగిపోతుంది అన్నారు, అది శాస్త్రం అది. అందువల్లే ఒకప్పుడు 1000 గాయత్రి జపం చేసిన ఒక పుణ్యాత్ముడు తన గాయత్రి మంత్ర జప ఫలితాన్ని బ్రహ్మరాక్షసుడికి ధారపోసాట. వాడికి బ్రహ్మరాక్షస రూపం పోయింది. కానీ ఇతడికో తన పుణ్యం ఇతరులకు ధారపోయడం వల్ల ఆ పుణ్యం కోట్ల కొలది రెట్లు పెరిగిందిట. పుణ్యం దానం చేస్తే పుణ్యం అండి, ఇంకా పుణ్యం పెరుగుతుంది. ఒక రూపాయి దానం చేస్తేనే పుణ్యం అంటే, ఒక పుస్తక దానం చేస్తే పుణ్యం అంటే, ఏకాదశి తగిన పర్వదినుల్లో ఉపవాసం నాడు ఉపవాసం పూర్తయిన వాడికి ఇంత అన్నం పెడితే పుణ్యం అంటే, మరి ఈ పుణ్యం దానం చేసేవాడికి వచ్చే పుణ్యం ఎవరు వర్ణించలేరు. అంత అనంత పుణ్యం వస్తుంది. అందువల్ల పాపాత్ముల వల్ల వచ్చేవి పాపమంతా కూడా పుణ్యాత్ముల అందులో స్నానం చేయడంతో పోతోంది. సుందరీమణులారా, భూమి మీద అనేక అనేక తీర్థయాత్ర స్థలాలున్నాయి, నదులున్నాయి. ఆ నదులన్నిటిలో కూడా నా అనన్య భక్తులు స్నానం చేస్తారు. ఆ భక్తుల దర్శనం వల్ల, స్పర్శన వల్ల మీ నదులన్నీ కూడా పవిత్రమైపోతాయి. ఇంకా చెప్పాడు, మద్భక్త యత్ర తిష్టంతి పాదం ప్రక్షాళయంతి చ తత్సానం చ మహాతీర్థం సుపవిత్రం భవే ధ్రువం. కొందరుంటారు నా భక్తులు, వాళ్ళు మామూలు భక్తులు కాదు, అనన్య భక్తులు. ఇక వాళ్ళకి నేను తప్ప మరొకటి అక్కర్లా. నా అనన్య భక్తులైన పుణ్యాత్ములు ఏ ప్రదేశంలో తమ కాళ్ళు కడుక్కుంటారో, వాళ్ళ కాళ్ళు కడుక్కోగా వచ్చిన నీరు ఆ ప్రదేశాన్ని తీర్థయాత్ర చేస్తుందిటండి. ఎంత గొప్ప విషయం! అందుకే పూర్వం మహాత్ములైన పండితుల్ని, గురువుల్ని ఇంటికి తీసుకెళ్ళి ఆ పుణ్యాత్ముల కాళ్ళు ఇంట్లో కడిగించేవారు. ఎందుకని, ఆ నీరు ఇంట్లో పడితే ఇల్లు తీర్థయాత్ర అవుతుంది. ఈ 94వ శ్లోకంలో చెప్పిన మాట అదే. భూలోకంలో కొన్ని ప్రదేశాలు తీర్థయాత్ర స్థలాలు అయ్యాయిట. ఎందుకని, అక్కడ పరమ భక్తులు ఉన్నారు, విష్ణు భక్తులు. వాళ్ళ కాళ్ళు అక్కడ కడిగారు, ఆ కాళ్ళు కడగ్గా వచ్చిన నీరు అక్కడ ప్రవహించింది. దాంతో ఆ స్థలం పరమ పవిత్ర స్థలం, తీర్థయాత్ర స్థలం అయిపోయింది. నిశ్చయం అన్నాడు ఆయన, స్త్రీలను చంపితే మహాపాపం. వాళ్ళని స్త్రీఘ్నహ అంటారు, అంటే స్త్రీ హత్యా పాపం చేసిన వాళ్ళు, గోహత్య చేసిన వాళ్ళు. చేసిన మేలు మరిచిపోతే కృతజ్ఞుడు అంటారు. అలా చేసిన మేలు మరిచిపోయేవాళ్ళు, బ్రహ్మహత్యా పాపం చేసేవాళ్ళు, తర్వాత గురు తల్పగహ గురుద్రోహం చేసిన వాళ్ళు, ఈ మానవులు ఈ పాపాన్ని ఎలా పోగొట్టుకుంటున్నారు? నన్ను భక్తితో నిరంతరం స్తోత్రం చేసిన అనన్య భక్తులు ఉన్నారు, ఆ భక్తుల్ని దర్శిస్తే, ఆ భక్తుల పాదాలు స్పృశిస్తే పవిత్రుడై జీవన్ముక్తుడవుతాడు. అందుకే కొంతమంది కాళ్ళు పట్టుకునేవారు. పట్టుకుంటే ఎందుకనంటే, తమ స్పర్శ వల్ల అవతలవాడికి పాపం పోతుంది, వాడి పాపాలు వీడికి అంటుకుంటాయేమో అని భయం. కానీ నిజానికి అది కూడా నిజం కాదు. తన పాదం ఎవడన్నా పట్టుకున్న వెంటనే వాడి ఇంటికి వెళ్ళి మర్నాడు సంధ్యావందనం చేస్తాడుగా, సంధ్యావందనం చేస్తే వీడి పాపాలు పోతాయి. అలా వాడి పాపాలు తాను స్వీకరించలేని వాడు సద్గురువుగా పనికిరాడు. అందుకే కానీ చాలా మంది తమ తపశక్తి మళ్ళీ కొత్తగా సంపాదించుకోవడం ఎందుకు లేని పాదాలు ముట్టుకునేవారు కారణం అది. కానీ మరి ఎలాగ ఈ పాపాత్ములకి పాప ప్రక్షాళన అయ్యేది ఎలాగా? దానికి ఒకటే మార్గం, నిరంతర హరిస్మరణ చేసే పుణ్యాత్ములైనటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడంతో జీవన్ముక్తులైపోతారట. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం ఒకటి ఉందండి, 97వ శ్లోకం 96వ శ్లోకం. ఏకాదశి విహీనశ్చ సంధ్యాహీనోస్తి నాస్తిక నరఘాతీ భవేత్ పూతో మద్భక్త స్పర్శ దర్శనాత్. ఏకాదశి వ్రతం చేసి తీరాలి కదా, కానీ చెయ్యరు కొందరు, పొరపాటు కూడా ఏకాదశి వ్రతం చేయరు, సంధ్యావందనం చెయ్యరు. నాస్తికులు అంటే వేదాలు లేవని తిడతారు. నరహంతకులు ఇలాంటి మానవులకి మరి ఎలా విముక్తి? పాప పాపాత్ములు సర్వనాశనం అయిపోవలసిందేనా? ఇదిగో, నా భక్తుల పాదాలు స్పృశించిన వెంటనే వాళ్ళకి ఆ పాపాలు పోతాయి. కొంతమంది కత్తితో బతుకుతారు, అంటే హింస చేసి బతుకుతారు, గోండాలు అంటారు వీళ్ళని, రౌడీ మామూలు వసూలు చేసి బతుకుతారు, చంపి ఆ డబ్బు తింటారు. కొంతమంది తప్పుడు లెక్కలు రాసి బతుకుతారు, కొంతమంది నీచులకు పౌరోహిత్యం చేసి బతుకుతారు, కొంతమంది ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ సందేశాలు చేరుస్తారు, అంటే గూఢచర్యం అన్నమాట, మోత మోతతోటి బతికే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎడ్లని బాగా హింసించి బాగా వాటిని దున్నించి బతుకుతారు, ఎడ్లని మరీ హింస పెట్టకూడదు. అలాంటి వాళ్ళందరికీ పాప ప్రక్షాళన నా పరమ భక్తుల పాదాలను స్పృశించడమే. లోకకంటకుడు, మిత్రద్రోహి, తప్పుడు సాక్ష్యం ఇచ్చేవాడు, ఇతరుల సొమ్మును అపహరించేవాడు, వీళ్ళందరికీ నా అనన్య భక్తులను దర్శించడంతో ఆ పాపం పోతుంది, పవిత్రులవుతారు. ఇంకా కొందరు తీసుకుని అప్పు తీర్చరట, అప్పు తీర్చకపోతే మహాపాపం అన్నారు. అది రుణగ్రస్తులు ఉంటారే అప్పు తీర్చని వాళ్ళు, వాళ్ళకు కూడా మహాపాపమే. ఎక్కువ వడ్డీ వసూలు చేయడం కూడా మహాపాపం అన్నారు, మరీ దారుణమైన వడ్డీ వసూలు చేసి బతికేవాడు. ఇతరులు తమ దగ్గర డబ్బు దాచమని ఇచ్చాక, ఏమండి 100,000 రూపాయలు మీ దగ్గర పెట్టండి, ఓ నెల్లాళ్ళు పైగా తీసుకుంటాం అన్నట్టేవాడో, నెల్లాళ్ళు లేక వచ్చాడు. మీరే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, నాకేం గుర్తులేదండి మీరెవరో తెలియదు అంటే అట్టు వీడు లక్ష అంతే. అదిగో అలాగా దాచిన సొమ్ము కొల్లగొట్టేసేవాడు. తర్వాత జారత్వంతో బతికేవాళ్ళు, కులటాపతులు, కులటా పుత్రులు, వీళ్ళందరికీ నా పరమభక్తులైన పూజ్యుల పాదాలను స్పర్శనం చేయడంతో ఆ పాపం పోతుంది. కొంతమంది దౌర్భాగ్యులకు వంట చేయకూడదన్నారు, పాపాత్ములకు వంట చేసి బతికేవాళ్ళు. ఇష్టం వచ్చినట్టు పిచ్చదానాలు పుచ్చుకునేవాడు వంట చేస్తే ఆ వంట తినవాడు, గ్రామ యాజకుడు, దీక్ష లేనివాడు, వీళ్ళు కూడా నా భక్తుల పాదాలు స్పర్శన చేస్తే వాళ్ళకి మోక్షం వస్తుంది. ఇంకా కొన్ని చెప్పారు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మర్రి చెట్టుని, రావి చెట్టుని కొట్టకూడదు. ఇంట్లో వాస్తు దోషం అనే వంకతోటి మర్రి చెట్టునో రావి చెట్టునో కొట్టేస్తూ ఉంటారు కొంతమంది. అలా అశ్వత్థ వృక్షం నరికినవాడు, మర్రి చెట్టును నరికినవాడు, నా భక్తుల్ని నిందించేవాడు, నాకు నైవేద్యం పెట్టకుండా భోజనం చేసేవాడు, అటువంటి వాళ్ళు కూడా నా పాదభక్తుల పాదాలు స్పర్శించి పవిత్రులు అవుతారు. తండ్రిని, తల్లిని, భార్యని, సోదరిని, సోదరుల్ని, కొడుకుల్ని, కూతుళ్ళని, గురువుని, కళ్ళు లేని బంధువుని, మామను, అత్తను పోషించి తీరాలట. ఇది మానవుల లక్షణం. వీళ్ళని పోషించక, వాళ్ళకి అన్నం పెట్టక, వాళ్ళని ఏడిపించి తాను హాయిగా భోంచేసే దౌర్భాగ్యుడు ఉన్నాడే వాడు మహాపాపాత్ముడు. తన తాగుడు కోసం అంతా వెచ్చించి పెళ్ళాం బిడ్డలకి ఇంత జీతం కూడా పట్టుకెళ్ళి పోషించని పరమ దుర్మార్గుడు కటిక ఘోర నరకాలకు పోతాడు. ఇదిగో అటువంటి దుర్మార్గులకు కూడా నా పాదభక్తుల పాదాల స్పర్శ వల్ల ఆ పాపం తొలగుతుంది. దేవతల డబ్బు అపహరించడం ఇంక అంత పాపం మరొకటి లేదనమాట. దేవాలయాలకు పొలాలు రాసిస్తే ఆ పొలాలు ఆక్రమించుకునేవాళ్ళు, ఆ పొలాలు కౌలుకి తీసుకుని బస్తాలు కట్టని వాళ్ళు, దేవాలయాలకి సంబంధించిన భూములలో ఎర్రజెండాలు పాతి ఇతరులకు పంచిపెట్టేవాళ్ళు, ఆ వంకతో తమ ఆస్తులు కాపాడుకునేవాళ్ళు, ఈ మోసగాళ్ళంతా ఉంటారే దేవద్రవ్యాపహారులు. ఈ దుర్మార్గులందరూ కూడా సర్వనాశనం అయిపోతారు. అలాగే బ్రాహ్మణుల సొమ్ములు అపహరించేవాళ్ళు, వాళ్ళ పొలాలు చీపుగా కొనేవాళ్ళు, వాళ్ళ స్థలాలు చాలా తక్కువ ధనానికి లాగేసుకునేవాళ్ళు, తర్వాత లాక్షారసం, లోహరసం, పాదరసం ఇటువంటి వాటిని ఎక్కువ ధనానికి అమ్ముకునేవాళ్ళు, కూతుర్ని కూడా అమ్ముకుని ఆ డబ్బుతో బతికేవాడు. అంతే, అవతలవాడు మంచి డబ్బు ఇస్తానంటే కూతుర్ని పెళ్లి చేసేస్తాడు ఇచ్చేసి కొంతమంది, అది కూతుర్ని అమ్ముకోవడం అంటే. అటువంటి వాళ్ళు వీళ్ళంతా మహాపాపాలు చేసిన వాళ్ళే. అలాగే డబ్బు కోసం శవాలు మోసి వాటిని శ్మశానానికి చేర్చి వాటిని కాల్చి బతికే వాళ్ళు ఉంటారు, అదే వృత్తి పెట్టుకుంటారు. శవాన్ని మోసిన తర్వాత ఇంత డబ్బు మన అడగకూడదు, వాడు తోస్తే ఇవ్వాలి, తోచింది ఇస్తే పుచ్చుకోవాలి. శవం మోతకు కూడా ప్రత్యేకంగా కొంతమంది తయారయ్యారు, దానికి పెద్ద డబ్బు, దానికి పెద్ద తతంగం అన్నమాట. అదిగో అటువంటి వాళ్ళు కూడా మహాపాపాత్ములు, వీళ్ళకి ఆ పాపం పోవాలి అంటే పరమ భక్తులైన విష్ణు భక్తులైన వాళ్ళ పాదాలను ఆశ్రయించాలి. కాబట్టి లక్ష్మి మీరేం బెంగెట్టుకోకండి, నా భక్తులు చాలామంది ఈ గంగలో సరస్వతిలో స్నానం చేస్తారు, వీళ్ళ వల్ల నదులు పవిత్రమవుతాయి. ఇంకా ఒక్కొక్కప్పుడు భక్తుల కంటే పాపాత్ములే పెరిగిపోతారు కదా, క్రమక్రమంగా కలియుగంలో భక్తులు తగ్గిపోతారు. రోజు 5-6 భక్తులు స్నానం చేస్తే 500,000 మంది పాపాత్ములు స్నానం చేసేవాళ్ళు ఉంటారు. ఎక్కడ గంగండి, గంగంటే ఎక్కడో గంగోత్రి పై నుంచి ప్రవహించి మహావైభవంతో ప్రవహించి ప్రవహించి చివరికి గంగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మధ్యలో 1,000,000 కిలోమీటర్ల మధ్యలో 800,000 మంది పాపాత్ములు స్నానం చేస్తున్నారు, ఎంతమంది ఎన్ని రకాల మలమూత్రాదులతో అపవిత్రం చేస్తున్నారు. అంచేత గంగకి పవిత్రత అంత తొందరగా రాకపోతేనో, అలాగే సరస్వతికి పవిత్రత రాకపోతేనో, యమునికి పవిత్రత రాకపోతేనో, వీళ్ళందరికీ రెండో మార్గం చెప్పాడు. మంచి గురుభక్తుడు అయిన వాడు ఈ సృష్టిని దేన్నైనా బాగు చేస్తాడు. గురువు కంటే గురుభక్తి కలిగిన వాడు గొప్ప అట్టండి. అయి గురువుకి కొంత శక్తి ఉంటుంది, కానీ గురుభక్తి కలిగిన వాడికి సృష్టిని మొత్తాన్ని అదుపులో పెట్టే శక్తి ఉంటుంది. భూలోకంలో అటువంటి ఒక భక్తుడు ఉన్నాడు, ఆయనకు కుక్కుట మహర్షి అని పేరు. రాత్రి పగలునే తేడా లేకుండా అలా గురువుగారి కాళ్ళు ఒత్తుతూనే ఉండేవాట. ఆయన గురువుగారు పడుకో అనేదాకా పడుకునేవాడు కదట, అంత అనన్య భక్తుడు. ఆ కుక్కుట మహర్షి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు తీర్థంగా తీసుకోండి మీరు నదులు, వెంటనే మీ నదులలో ఉండే కాలుష్యం పోయి మీరు పవిత్రులైపోతారని చెప్పారు. ఇదే పాండురంగ మహాత్మ్యంలో కూడా వస్తుంది మనకి. అప్పటి నుంచే గంగా, యమున, సరస్వతి ఇవన్నీ కూడా పగలంతా ఈ పాపాత్ములు చేసిన స్నానాల వల్ల వాళ్ళు నల్లగా అయిపోతారట. అర్ధరాత్రి వేళ వీళ్ళు ఆ కుక్కుట మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన గురువుగారి కాళ్ళు నొక్కుతూ ఉండేవట. ఆ సమయంలో వీళ్ళు వెళ్ళి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు తీర్థంగా తాగేవారట. తాగ్గానే వెళ్ళి స్వచ్ఛంగా అయిపోయేవారు, తెల్లగా అయిపోయేవారు, వాళ్ళ పాపాలు పోయేవి. దీన్ని బట్టి నిజమైన గురుభక్తుడు, నిజమైన గురుభక్తుడు వాళ్ళు, కపట గురుభక్తుడు కాదు. పైకి నలుగురు ఉన్నప్పుడు గురువుగారు దేవుడు అండం, పక్కలేక ఆడి మొహం అడికి వచ్చి అండం, ఇలా అనేవాళ్ళు కపట భక్తులు. నిజమైన సద్గురు భక్తి కలిగినటువంటి వాళ్ళు కుక్కుట మహర్షిలాగే నదులకి పవిత్రత ఇస్తారట. నదుల్ని వీళ్ళు పవిత్రం చేస్తే ఇంక వీళ్ళకి వైకుంఠం కాకపోతే నరకం వస్తుంది పొరపాటును కూడా. అందువల్ల ఈ మాటలు చెప్పాడు. ఆ తర్వాత వెంటనే మహాలక్ష్మి అంది, శాపం అనుభవించే ముందు మాకు కోరిక ఉన్నది మహాత్మా. భక్తులను అనుగ్రహించడం కోసం నిరంతరం ఎన్నెన్నో విశేషాలు చెబుతూ ఉంటావు నువ్వు. హరిభక్తి విహీనులు, అహంకారులు, ఆత్మప్రశంస, పరనింద, ధూర్తులు, శఠులు, సాధువులు నిందించేవాళ్ళు, దుర్మార్గులు, మానవులు చాలామంది ఉన్నారు, అత్యంత కలుషాత్ములు. ఇటువంటి వాళ్ళు నీ భక్తుల పాదస్పర్శ వల్ల పవిత్రులవుతారని చెప్పే బానే ఉంది, అసలు నీ భక్తులు ఎలా ఉంటారో చెప్పు. అప్పుడు కదా మాకు నీ భక్తులకి కాళ్ళకి దండం పెట్టాలనిపించేది. ఇప్పుడు విష్ణు ఏమన్నాడు, నా భక్తులకి పాద నమస్కారం చేస్తే పాపాత్ములు, ఈ పైన చెప్పిన పాపాత్ములు వాళ్ళ పాపాలు విడిచిపెడతారు. మరి నా భక్తులు ఎవరు వాళ్ళు, ఆ భక్తులు ఎవరో ఎలాంటి వాళ్ళు తెలియాలి కదా మాకు. పునంతి సర్వతీర్థాని యేషాం స్నానావగాహనాత్ యేషాం చ పాదరజస పూత పాదోదకాన్మహి. కొంతమంది స్నానం చేస్తే వాళ్ళ కాలిధూళి ఆ నదులలోకి చేరి ఆ నదులు పవిత్రమవుతాయి, సకల తీర్థాలు పవిత్రమవుతాయి. అటువంటి వాళ్ళు ఎవరు, ఎవరి పాదస్పర్శతో, ఎవరి పాదాలు కడగ్గా వచ్చిన నీళ్లతో భూమి కూడా పవిత్రమై భూమి మీద ఉండే అనేక స్థలాలు తీర్థయాత్రలు అవుతున్నాయో ఆ మహాత్ములు ఎలా ఉంటారు, ఎవరిని దర్శించాలని, ఎవరిని స్పృశించాలని పవిత్ర భారతంలో ఉన్న దేవతలు కూడా ఆకాంక్షిస్తారో ఆ శ్రీహరి భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళని చూడాలి. ఇక్కడ చాలా అద్భుతమైన శ్లోకం ఈ 110వ శ్లోకంలో, నహ్యమ్మయాని తీర్థాని నా దేవా మృత్యులామయా తే పునం తిరుకాలేన విష్ణు భక్త క్షణాదహో. నిజానికిట కేవలం నీళ్లున్నంత మాత్రం చేతే నది గొప్పదవదట, కేవలం తీర్థస్థలాలన్నీ అంత గొప్ప అవడం లేట. అక్కడికి విష్ణు భక్తులు వెళ్ళడం వల్ల, మహాత్ములు, పండితులు, జ్ఞానులైన విష్ణు భక్తులు ఆ నదులలో స్నానం చేయడం వల్ల నదులకు శక్తి పెరుగుతోంది, స్థలాలు, తీర్థయాత్రా స్థలాలు గొప్ప తీర్థాలు అవుతున్నాయి. ఆఖరికి ఆశ్చర్యం ఏమిటో తెలిసినండి, విగ్రహాలు ప్రతిష్ట చేసిన తర్వాత ఆ విగ్రహాలకు రోజు వచ్చి మహాత్ములైన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు పూజలు చేస్తే వాళ్ళ వల్ల విగ్రహాలకు శక్తి వస్తుంది. అవి నిజమైన దేవతలు అందులో చేరతారట. సరస్వతిని అక్కడ పెట్టేస్తే సరస్వతిని అందులో వచ్చి కూర్చోనంది. నేను అందులో కూర్చోవాలంటే మహాత్ములు దీర్ఘకాలం పుణ్యాత్ములు ఆరాధించాలి, విష్ణు భక్తులు జ్ఞానులు ఆరాధించాలి. ఆరాధిస్తే విగ్రహాల్లో మేముంటాం దేవతలం, దుర్మార్గులు ఆరాధిస్తే మేము విగ్రహం నుంచి పోతాం అంటారటండి. అందువల్ల జీవుల్ని పవిత్రం చెయ్యాలి అటువంటి విష్ణు భక్తులు. ఆ విష్ణు భక్తులు ఎవరో చెప్పమనగానే ఆయన నవ్వి వేద మార్గంలో ఉన్న ఆ భక్తుల గురించి ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఇలాంటి వాళ్ళు విష్ణు భక్తులు, ఇలాంటి వాళ్ళు నిజమైన అర్చకులు, ఇలాంటి వాళ్ళు నిజమైనటువంటి ఉత్తములు. ఎవరెవరు వాళ్ళు? నా అనన్య భక్తుల లక్షణాలు వేదాలలో పురాణాలలో నిగూఢంగా ఉన్నాయి చెబుతున్నాను. ఈ లక్షణాలు వినాలి. అసలు ఈ పురాణానికే హైలైట్ అన్నాడు ఆయన దానిని. ఇవి మహాపుణ్యం, పాపాలను నశింపజేస్తాయి, సుఖమిస్తాయి, భక్తి ముక్తి భుక్తి ఇస్తాయి. చెబుతున్నా, గురువక్త్రాత్ విష్ణు మంత్ర యస్య కర్ణే విశే ద్వరః వదంతి వేద వేదాంగామః తం పవిత్రం నరోత్తమం. ఎవడు భక్తుడు అంటే ముందు గురువక్త్రాత్ గురుముఖము ద్వారా విష్ణు మంత్రాన్ని పుచ్చుకొని తాను స్వీకరించిన ఆ దివ్య మంత్రాన్ని చెవులలో వేసుకోవాలి, మనస్సులోకి పంపాలి. అంటే గురువుగారు మంత్రం చెబుతుంటే మనస్సు ఎక్కడో పెట్టుకుని మీరు ఏం చెప్పారండి మంత్రం, నాకు మర్చిపోయానండి, వినపడలేదండి, ఇంకోసారి చెప్పండి అనకూడదు. ఆ చెప్పే మంత్రాన్ని జాగ్రత్తగా చెవుల్లోంచి చెవిరంధ్రం ద్వారా హృదయంలోకి పంపాలి, ధారణ చెయ్యాలి. ఆ విధంగా సద్గురువు నుండి పొందిన ఆ దివ్య మంత్రాలు, మూడు మంత్రాలు చెప్పారు, అవన్నీ విష్ణు మంత్రాలతో సమానం. ముందు అమ్మ, తర్వాత విష్ణువు, శివ. ఈ మూడు మంత్రాలు ఉత్తమోత్తమైన మంత్రాలు. ఈ మంత్రాలు సర్వధర్మాలు త్యజించి చెయ్యాలట. ఉదయం పూట కాఫీ తాగాలండి, మా అమ్మాయిని స్కూల్కి పంపాలండి, లేకపోతే ఇంకోటి చేయాలండి అని చేయడానికి కుదరడం లేదండి అన్నం కాదు. స్నానం చేసిన వెంటనే ముందు చేస్తూ చేస్తూ తక్కిన పనులు చేసుకోమని చెప్పారు. అది అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య అండంలో రహస్యం. అది అన్ని ధర్మముల కంటే ఈ మంత్రమే ఉత్తమోత్తమైనది. అది జపం చేస్తూ వండే అన్నం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నోట్లో పెట్టుకుని ఇచ్చిన తిరుపతి లడ్డు అన్నమాట. అలా వండుతూ కాచుకున్న కాఫీ కామధేనువు పాలల్లోంచి వచ్చిన పాలే. అలా మంత్ర జపం చేస్తూ తాగే నీరు, అందుకే ఆచమ్య అన్నప్పుడు కేశవాయ స్వాహాన్ని తాగుతున్నాం మన రహస్యం అదే. అది నిజంగా సాక్షాత్తు గంగాజలం, అది నిజమైన గంగాజలం. అంటే మంత్రం చేస్తున్నప్పుడు ఏ పని చేసినా ఆ పని సకల దేవతా స్వరూపం అవుతుంది. ఆ అన్నం పవిత్రం, ఆ స్థలం పవిత్రం, ఆ అగ్ని పవిత్రం. అందువల్ల నిరంతరం ఆ మంత్రాన్ని అన్నీ విడిచి చెయ్యి అన్నాడు. పైగా ఏమంటున్నాడు, నన్ను సర్వాత్మకుడిగా భావించి నిష్కాముడివై చెయ్యి. మద్భక్తియుక్త మత్పూజావియుక్త మద్గుణాన్విత మద్గుణశ్లేఘనీయశ్చ మన్నివిష్టశ్చ సంతతం మద్గుణశ్రుతిమాత్రేణ సానందః పులకాన్వితః సగద్గతః సాశ్రునేత్రః స్వాత్మవిశ్రుతిరేవ చ పురుషాణాం శతం పూర్వం పూతం తజ్జన్మమాత్రతః సర్గస్థం నరకస్థం వా ముక్తిం ప్రాప్నోతి తక్షణాత్ యైహి కైశ్చిద్ యత్ర వా జన్మలబ్ధం యేషు చ జంతుషు జీవన్ముక్తాస్తే చ పూత యాంతి కాలే హరే పదం. ఓ లక్ష్మి, అనన్య భక్తితో ఎల్లప్పుడూ నన్ను ఆరాధించి నా దివ్య గుణనామ సంకీర్తనం చేసేవాళ్లే పరమ పుణ్యాత్ములు. నా మంత్రాలు చెయ్యాలి అంటే ఇంక అన్నీ విడిచిపెట్టాలి, వాళ్ళు పరమ పుణ్యాత్ములు. ఇంకా నా భక్తులు అంటే ఎవరు? నా మీదే భక్తితో ఉంటారు, నా పూజా తత్పరులై ఉంటారు, నా నామాలు జాగ్రత్తగా కీర్తన చేస్తూ ఉంటారు. నామం లేకుండా ఆనందంగా కీర్తన చేయకుండా ఉండరు. ఆ చేసేటప్పుడు హృదయానికి పట్టివ్వాలట. నామం రెండు రకాలుగా చేస్తారు. కొంతమంది అస్మాట అలా నోటితో వాగుతూనే ఉంటారు, కానీ మనస్సుకు పట్టివద్దు. అది మనస్సు ఏమో చిల్లరగొట్టు మీద ఉంటుంది, నామం మాత్రం పలుగుతూ ఉంటుంది. అలా కాకుండా అనన్య చిత్తంతో చెయ్యాలి జపం చేసేటప్పుడు. నా దివ్య గుణ కీర్తన మీద సంలగ్నమయ్యి ఉంటారు వాళ్ళు. నా కథలు వింటూ ఉంటే పులకితులైపోతారు. నా పురాణాలు, ఇవి బ్రహ్మవైవర్త పురాణం, దేవీ భాగవతుడు, డైరెక్ట్లో విష్ణు కథలు ఉంటాయి, అవి చెప్పే చోటకి పరుగు పరుగులు వచ్చేస్తారు. అవి వింటున్నప్పుడు ఒక్కోసారి ఆనందంతో కన్నీళ్ళు వచ్చేస్తాయట. ఒక్కోసారి ఆనందం వాళ్ళని మాట్లాడనివ్వదు. అది రహస్యం. ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు, సంకీర్తన శ్రవణ మాత్రంతో వాళ్ళు పులకిస్తారు. పలికితే ఆనందం, వింటే ఆనందం. అందులో వినడం మరీ మంచిది అంటున్నారండి. అనడం కంటే వినడం గొప్పదట. సాధారణంగా లోకంలో చాలామంది చదువుతారు, చదివిన వాడికి వచ్చే పుణ్యం కంటే విన్నవాడికి వచ్చే పుణ్యం ఎక్కువ. వినడం వల్ల వచ్చే ఆనందం వేరు. చదివేవాడు చాలా కష్టపడాలి, కానీ చెప్పేవాడికి తర్వాత వినేవాడికి ఈ ఇద్దరికి తద్వారా ఎక్కువ పుణ్యం వస్తుంది పమ్మన్నారు. ఇక నా కథ వినేటప్పుడు కంఠం గద్గదమైన, నేత్రం ఆనందంతో కన్నీళ్లు కార్చిన, వాడి శరీరంలో అనుభూతితో గగుర్పాటు కలిగిన వాడు సాక్షాత్తు నరకంలో ఉన్నా స్వర్గానికి వచ్చి పడిపోతాడు. వాడు ఆనాటి వరకు చేసిన సకల కర్మల దోషాలన్నీ నివారణ అవుతాయి. వాడు మహాపురుషుడు, కుక్కలు కూడా నా పురాణం విని బాగుపడతాయని చెప్పాడు ఆయన. శ్రీహరి పరంధామం చేరడానికి పశుపక్ష్యాదులకు కూడా అర్హత ఉన్నది. నవాంఛతి సుఖం ముక్తిం సాలోక్యాది చతుష్టయం బ్రహ్మత్వం అమరత్వం వా తద్వాంఛామవ సేవనే. నా భక్తులు ఉన్నారు, వాళ్ళకి నా సేవ కావాలి, ఇంకేం వద్దు. నా కథలు వినడమే కావాలి, ఇంకా వాళ్ళకి అనన్యత్వం లేదు చెప్పేశాడు ఆయన. వాళ్ళకి మోక్షం కూడా వద్దు, నా కథలు వింటే చాలనుకుంటారట వాళ్ళు. వాళ్ళు బ్రహ్మత్వం వద్దట వాళ్ళకి, స్వర్గం వద్దంటారట వాళ్ళు. ఇంటి దగ్గర వచ్చే పిండి వంటల భోజనం వద్దనుకుంటారు. రకరకాల భయంకరమైన టీవీ సీరియల్స్ అక్కర్లేదు వాళ్ళకి, వాళ్ళకి కేవలం నా కథే చాలు. అందుకే వాళ్ళకి శాశ్వత కైవల్యం నేను ఇస్తాను. దైవత్వం కంటే నా కథలు గొప్పవని భావించిన వాడికే మోక్షం అంటే.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.